చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ర జీవం గల మా దేవానికి స్తోత్రాలు ప్రభా. మీ మహా గొప్ప కృపను బట్టి మరొక దినంలో ప్రభా మీరు మమ్మల్ని నడిపించి ఈ రీతిగా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒరే కాలం మమ్మల్ని మీ వాక్యం ద్వారా బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభా అయా మిమ్మల్ని స్తోతిస్తున్నాం. నా దేవానికి వందనాలు అయా. నన్ను మరుగు చేసుకోండి, మాట్లాడుతున్నా నేను ఒట్టుదాన్ని అనుకుంటూ ప్రభా ఎవరే కాలం నా ద్వారా మీరు ఏం మాట్లాడినై ఉన్నారో మా జీవితానికి మేము ప్రభా ఆయా ఏం నేర్చుకోవాలని మీ ఉద్దేశం అయిందో నా దేవానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని సమయాన్ని నన్ను మీ హస్తాలు కాపు చెప్తున్నగా ప్రభా మీరే మీ కృప చూపించమని ఏ పరిశుద్ధ నామం పెట్ట అడిగి వేడుకుంటున్నానో పర్లోకి తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభునామంలో మరొకసారి మీ అందరికి నా వందనాలండి. చదువుకున్న లేఖనాల ప్రకారం లోకసువార్త 18:14 తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిననియు తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిననియో చెప్పును. ప్రవీణ్ యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో మరి శిష్యులు ఆయన వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మరి వారికి వివరించి చెప్పడానికి, అట్లాగే ప్రతి మాట కూడా వారికి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఏం చేసేవారంటే ఉపమానాలను వారి ముందు పెట్టి ఉపమాన రీతిగా ప్రతిదీ కూడా తేడతేళ్లగా తెలియపరిచేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఈ మాట అని మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పనని మనం ఏ రీతిగా అంటామో అదే రీతిగా ఉదాహరణల ద్వారా ప్రతిదీ కూడా శిష్యులకు బోధిస్తూ వచ్చేవారు. ఆ ఉపమాన రీతిగా బోధించిన ఆ బోధనను వారు అర్థం చేసుకుని వారి జీవితాలు వారు గ్రహించుకున్న వారుగా మన ముందు మనకి శిష్యులు కనబడుతున్నారు. అయితే ఏ రీతిగా బోధించేవారంటే లూకాసువార్త 18 మనం చూసుకున్నట్లయితే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విసుగుకు ప్రార్థన చేయాలి, ఎలా నిత్యము ప్రార్థన చేయాలి, ఎలా పదే పదే గోజాడాలి, ఎలా మొరపెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన ఏ రీతిగా చేయాలి అనే ఒక ఆ అంశాన్ని బట్టే వారికి అనేక ఉపమానాలు బోధిస్తూ వచ్చారు. ఆ బోధనలో శిష్యులు విన్నారు. అయితే అలాంటి ఒక ఉపమానమే ఇవదే కాలం ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. అనేక మార్లు ఈ ఉపమానం మనం విన్నాము, మన జీవితాల్లో మనం గ్రహించుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ ఉదయ కాలం ప్రభు ఎందుకు ఆయన ఉద్దేశం ఏమై ఉందో ఈ ఉదయ కాలం ఈ ఉపమానాన్ని మనకి చెబుతున్నారు. ఒకసారి లేఖనాలు పరిశీలన చేద్దాము. వచనం టు వచనము ప్రభు మనకి మనతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించుకున్నాము. ఎందుకంటే అనేక మార్లు ఈ ఉపమానం వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, అనేక మార్లు అనేక మందికి మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఎవరే కాలం ఒక ప్రత్యేకంగా ప్రభు ఎందుకు మనతో మాట్లాడుతున్నారో మనం గ్రహించుకున్నాం. లూకాసువార్త 18:9 తామే నీతి మంత్రమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్తున్నారు. తామే నీతి మంత్రమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో అంట ఆయన ఉపమానం చెప్తున్నారంట. నిజమే, తామే నీతి మంత్రమని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఇతరులను తృణీకరిస్తారో వారి కొరకే ఉపమానం చెప్తున్నారంట. అయితే ఇలాంటి వారు తామే నీతి మంత్రమని చెప్పుకున్న వారు మన దేవుని దృష్టికి ఎలా ఉన్నారో లేఖనంలో ఒక మాట చదివి నేను మీకు వినిపిస్తాను. లూకాసువార్త 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంత్రులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును, మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులలో ఘనంగా ఎంచబడిందంట దేవుని దృష్టికి అసహ్యం అంటండి. అలాంటి అసహ్యమైన స్థితిలో మేమే నీతి మంత్రులమని చెప్పుకుంటూ అనేక మందిని తృణీకరించేవారు ఉంటారు చూడండి. అలాంటి వారి కొరకు ఈ ఉపమానం చెప్పబడుతుందంట. మరి 10 చూసుకుంటే ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్లిది. ఇక్కడ ఒక అనుభవం, రెండు అనుభవాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. నిజమే, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి లక్షణాలు కలిగిన వారుగా ఇద్దరు వ్యక్తులు మనకి ఈ ఉపమానంలో కనబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులకి ఏ అలవాటు ఉందంటే చాలా మంచి అలవాటు ఉంది, ప్రార్థన చేసే అలవాటు ఉంది. అంత మాత్రమే కాదు గాని మందిరానికి వెళ్లే అలవాటు ఉందంట. ఈ దినాల్లో కరువు అయిపోతున్నా, ఈ దినాల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, క్రైస్తవులు అని పిలువబడుతూ విశ్వాసులు అని చెప్పుకుంటున్నా, మనలో కూడా ఏదైతే లోపముందో ఆ లోపం లేని వారిగా ఈ ఇద్దరు వ్యక్తులు ఈ రెండు లక్షణాలు కలిగి ఉండటానికి వారు ముందుకి నిజంగా ఆ రెండు లక్షణాలు కలిగి ఉండటమే కాదు గాని మనకు మాదిరిగా ఇక్కడ ఏం ఎలా కనబడుతున్నారంటే వారంట ప్రార్థన చేసేవారుగా కనబడుతున్నారు, రెండవదిగా వారు దేవాలయానికి వెళ్లేవారుగా కనబడుతున్నారండి. అట్లాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నవారుగా వారు కనబడుతున్నారు. అయితే ప్రార్థన చేయటం కంటే అసలు ప్రార్థన అంటే మనకు తెలుసా, అసలు ప్రార్థన ఎలా చేస్తారో మనకు తెలుసా? అనేక మార్లు మనం బుక్స్ బైబుల్ చదివాము, లేదంటే అనేక మంది బోధకులు బోధించినప్పుడు అనేకమైన బోధలు విన్నాము. అయినప్పటికీ ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఆ ప్రార్థన క్రమం మనకు తెలియదు. అయితే ఏమంటున్నారంటే ప్రార్థన అంటే మనం ప్రభుతో మాట్లాడటం కాదు గాని మన ప్రార్థనకు జవాబిస్తున్న మన ప్రభు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం ప్రభుతో మాట్లాడటం కాదు కానీ మన ప్రార్థనలకు జవాబిచ్చే మన ప్రభు మనతో మాట్లాడటం. ఆ గ్రహింపు లేని వారంగా ఇన్నాళ్ళు మన భక్తి జీవితాన్ని మనం ఒకవేళ కొనసాగించినట్లయితే, ప్రార్థన అంటే ఏంటి అని గ్రహింపు లేకుండా మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే నిజంగా ఈ ఉదయకాలం మనం సరి చేసుకోవాల్సిన వారమే ఎంత మాత్రమేనా మనం ఉన్నాం. ప్రార్థన అంటే ప్రభుతో మనం మాట్లాడటం కాదు కాని మన ప్రార్థనకు జవాబిచ్చే మన ప్రభుతో ప్రభు మనతో మాట్లాడటం. నిజమే, ప్రార్థన మన జీవితాన్ని ఎంత ప్రతి అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ఎంత జయమిచ్చిందో, లేదంటే మన పాపభరితమైన మన యొక్క పరిస్థితుల్లో ఎంత విడుదలిచ్చిందో మనం ఎరిగి ఉన్న వారమే. అయితే మన ఎస్ఎఫ్జే వచ్చిన క్రమంలో మన ప్రార్థన ఎలా నేర్చుకున్నామంటే, నిజంగా ఈ ప్రార్థన ఒక మనకు అలవాటు ఎలా అంటే ఒక క్రమాన్ని మనం నేర్చుకున్నాం. ఎలా గోజాడలో మనం నేర్చుకున్నాం, ఎలా ఒప్పుకోలు ప్రార్థన చేయాలో మనం నేర్చుకున్నాం, ఎలా విజ్ఞాపన చేయాలో మనం నేర్చుకున్నాం, ఎలా దేవునికి సమయాన్ని కేటాయించాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే మన ప్రార్థనలు మెయిన్ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మన ప్రార్థనల ఆరాధన ఉందా మనం నేర్చుకున్నాము, స్తుతి ఉందా మనం నేర్చుకున్నాము, ఒప్పుకోలు ప్రార్థన ఉందా మనం నేర్చుకున్నాము, విజ్ఞాపన ఉందా మనం నేర్చుకున్నాం, మన యొక్క విన్నపాలు ప్రభు పాదాల విన్నవించడం మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు కానీ చివరిగా కనిపెట్టడం మనం నేర్చుకున్నాం. ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు, ఈ వేరు ప్రార్థన ద్వారా మనం ఏమి ఉదయకాలం మనం నేర్చుకోవాలందో లేఖనాలు మనం తరిచి చూద్దాము. లేఖనాలు పరిశీలించి మనం చదువుదాము. అప్పుడు ప్రార్థన మనం ఏ రీతిగా చేయాలి, ఇంకా మనలో ఏదైనా ప్రార్థన చేయనిలేని చిన్న లోపం మనలో ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అయితే ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సొంకరి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఇద్దరు వ్యక్తులకు కూడా మంచి లక్షణం ఉంది. అంటే మంచి అలవాటు ఉంది, ప్రార్థన చేసే అలవాటు, మందిరానికి వెళ్లే అలవాటు. అంత మాత్రమే కాకుండా వారిద్దరు పేర్లంట, ఒక ఆయన పేరు పరిసయుడంట, మరొక ఆయన పేరు సుంకరంట. ఒక ఆయన పేరు పరిసయుడంట, ఒక ఆయన పేరు సుంకరంట. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు నిజంగానే మన ఆధ్యాత్మిక జీవితంలోనే కానీ, మన కుటుంబ సభ్యుల మధ్య కానీ, మన బంధువుల మధ్య కానీ ఏ ఇద్దరు వ్యక్తులైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వము, లేదంటే స్వభావము, లేదంటే తీరు, లేదంటే మాట విధానం ఏమాత్రం కూడా ఒకటిగా ఉండదు. నిజంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి పాజిటివ్ గానే మాట్లాడతారు. అంటే ప్రతి పరిస్థితిలో కూడా తన యొక్క ఆలోచించే తీరు ఏమాత్రం కూడా, అంటే ఏ సందర్భమైనా ఎలాంటి పరిస్థితి అయినా ఏమాత్రం నష్టానికి గాని కష్టానికి గాని తన మాట దారితీదు. మరొక వ్యక్తి ఉంటాడు, ప్రతి మాటకి నేటం ఎలా ఉంటుందంటే ఆలోచించే తీరు అది నష్టానికి కష్టానికి దారితీసే విధంగా ఏ సందర్భంలో అయినా తన ఆలోచించే విధానం అలా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆయన పేరు పరిసయుడు, ఒక ఆయన పేరు సుంకరి. అసలు ఈ పరిసయులు ఎవరు, అసలు ఈ సుంకరులు ఎవరు? పరిసయులు అంట వీరు వీరు వేద మత నాయకుల్లోనే ఒక వర్గం వారంట. వీరు మోషే ధర్మశాస్త్రానికి కట్టడాలను అనుసరించి వారి పారంపర్య ఆచారాలను పాటిస్తూ ఉండేవాళ్ళంట. వారు ఆచరించే ఆచారాలు కూడా చాలా జాగ్రత్తగా పాటించేవాళ్ళంట. మేము చేస్తుంది కరెక్ట్ అన్నట్లుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా వారి ఆచారాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళంట. అంత మాత్రమే కాదు గాని వారు ధర్మశాస్త్రాన్ని బోధించి ఆ ఆచారాలని పాటిస్తూ ఉండేవాళ్ళంట. వారి దైవభక్తి ఎలా ఉండేదంటే ఒక వేషధారులు వల్లే ఉండేదంట. ఒక వేషధారులు, నిజమే ఆ వేసినను ప్రభు క్షమిస్తారు గాని వేషధారులు ప్రభు క్షమించదన్న రీతిగా ఆ వేషధారుల వల్లే వారి దైవభక్తి ఉండేదంట. అంత మాత్రమే కాదు గాని వారి దేవుని కృపను గాని ప్రేమను గుర్చి గాని అసలు బోధించేవారే కాదంటండి. వారు నియమించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, వారు వారుగా నియమించుకున్న మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు నియమించుకున్న ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిని మాత్రమే వారు అనుసరించేవారు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 23:2 శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండే వారు గనక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించుడి గైకునుడి ఆయనను, వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. మీరు ఎలా ఉన్నారంటే అసలు మోషే పీఠం ముందు కూర్చుంటారంట. అంత మాత్రమే కాదు గాని వారు చెబుతారంట కాని వారు చేయరంట. అంత మాత్రమే కాదు, మోయసక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదరే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిన పనులరంట. ఎన్నో బరువులు పెడతారంట, ఎన్నో కమాండ్ చేస్తారంట, డిమాండ్ చేస్తారంట, కానీ ఎంత వేలుతోనైనా ఆ యొక్క ఏది కూడా చిన్న వేలుతోనైనా కూడా వాళ్ళు కదపలేరంట. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులని చేదురు, తమ రక్షక రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబట్టుకు కోరతారంట. ఎంత భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కదండి. అగ్రస్థానాలు కోరుకుంటారంట. అంత మాత్రమే కాదు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులను పిలువబడతారంట. సమాజ మందిరంలో అగ్రపీఠములు వీరు కోరుకుంటారంట. ఈ పరిశీలన ఎలా ఉన్నారంటే, యూద మత నాయకులునే ఒక వర్గంగా ఉండేవారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రం తూచ తప్పకుండా మేము పాటిస్తున్నామని చెప్పేసి వారికి వారుగా వారు ఒక కట్టడాలను నియమించుకుని వాటిని వారు అనుసరించారంట. పితృపారంపర్య ఆచారాలను వారు జాగ్రత్తగా పాటించేవాళ్ళంట. ఇప్పుడు కూడా అలాంటి వారు లేకపోలేదని ప్రభు మనతో యువదే కలమంతా మాట్లాడుతున్నారు. అలాంటి పితృపారంపర్య ఆచారాలను మనం కూడా కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రభు అదే కలమంతా మాట్లాడుతున్నారేమో. మరి మరొక వర్గం మరి చూద్దామండి, సుంకరులు. ఏంటంటే ఆ రోమ ప్రభుత్వంలో యోధ వారి దగ్గర సుంకం వసూలు చేస్తూ ఉండేవాళ్ళంట. వీరు ట్యాక్స్ కలెక్టర్స్ అనేవాళ్ళంట. వీరిని వీరేం చేసేవాళ్ళంటే యోధా ప్రజలు వీరిని పాపులుగా పరిగణించేవారు. అంత మాత్రమే కాకుండా వీరు పన్ను వసూలు చేసి ఆ పన్ను ఎలా వసూలు చేసేవాళ్ళంటే అధికంగా వసూలు చేసేవాళ్ళంట. అంటే వారి ఆలోచన ఎంత పాపం పాపయుక్తంగా పాపభుయుక్తంగా ఉందో మనం ఈ ఉదయం కాలం గ్రహించుకోవడానికి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పన్ను చాలా అధికంగా కలెక్ట్ చేసేవాళ్ళంట. బైబిల్ గ్రంథంలో ఇద్దరు సుంకులు మార్పు చెందడం మనం లేఖనాలు చదివాము. ఏ రీతిగా ప్రభు వారిని చేర్చుకున్నారో కూడా మనం చదివే ఉన్నాం. అయితే సుంకర్లు పరిసయ్యులు ఈ రీతిగా వారి యొక్క భక్తి జీవితంలో ఇలా కొనసాగుతూ వారు ఉన్న ఆ పరిస్థితుల్లో మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక ఈ పరిసయుడు మనకి ఏం నేర్తున్నారు, పరిసయుడు గారు ఏమి నేర్తున్నారు, మరి శంకర్ గారు ఏమి నేర్తున్నారు, ఇవదే కాలం మనం ఒకసారి లేఖనాలు పరిశీలించి చదువుదామండి. పరిసయుడు నిలవబడి 11వ వచనం. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ శంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. పరిసయుడు ఒక మంచి అలవాటు, ప్రార్థన చేసే అలవాటు ఉంది, ఆ ప్రభు పాదాలకు వెళ్లే అలవాటు ఉంది. అంత మాత్రమే ఎలా ఉంటే నిజంగా మంచి అలవాట్లు ఉన్నట్లు. నిజమే, చోరీ చేశాను కాదు, అన్యాయస్తుడైతే కాదు, కాదు అన్న ఏ ఇబ్బంది కలిగించే పాపయుక్తమైన ఏది కూడా తన జీవితంలో లేదు అన్నట్లుగా మనకి ఈయన పరిస్థితి యొక్క జీవితం మనకు కనబడుతుంది. అయితే ప్రభు పాదాల వద్ద నిలబడి, లేదా ప్రభు మందిరాన్ని ప్రభు పాదశాలలో వెదికేవాడిగా ఉంటూ ప్రభు పాదాల వద్ద దగ్గరకు వచ్చి అతను ఏ రీతి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా, ప్రభుని చక్కగా పిలుస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఉన్న
అవుతుంది. అంత వాయిస్ రావట్లేదు. ఒకసారి కట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వడాక
అన్న నా వాయిస్ వస్తుందన్నా? అయితే వారు తన స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఈ పరిసైడ్ ఏం చేస్తున్నాడంటే తన సొంత నిర్ణయాలు చేసుకుంటూ తన సొంత నిర్ణయాలు ఆధారం చేసుకుని జీవిస్తున్న వాడిగా మనకి కనబడుతున్నాడు. ఏమంటున్నాడంటే తన సొంత ఆలోచనలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఉండనందుకు, అంత మాత్రమే కాదు ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ పరిసయ్య యొక్క ఆ వ్యక్తిత్వం మనకు ఎలా కనబడుతుందంటే, మొదటగా తన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాడు, సొంత నిర్ణయాలు చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నా అనే ఆ వ్యక్తిత్వంలోకి, నేను నా అనే ఆలోచనలోకి, నేను నా అనే సొంత ఆలోచనలోకి వెళ్ళినవాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇతరులను తీర్పు తీర్చేవాడిగా కనిపిస్తున్నారు. తనకున్న పదవును బట్టి లేదంటే తనకున్న స్థితిగతులను బట్టి అతిశయించేవాడిగా కనబడుతున్నాడు. గర్వం కలిగిన ఒక వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూసుకుంటే తన స్వనీతిని ఆయన ఆధారం చేసుకుంటున్నాడు అంటండి. తన స్వనీతిని ఆయన ఆధారం చేసుకుని తన భక్తి జీవితాన్ని తను కొనసాగిస్తున్నాడంట. సామెతలు 3:5-6 సామెతలు 3:5-6 నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికించు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికించు. ఈయన ఏం చేస్తున్నాడంటే తన సొబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు, సొంత నిర్ణయాలు చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను నా అనే స్వభావంలోకి నడుస్తున్నాడు. నేను నా వల్లే నేను చేశాను అని ఆ యొక్క వ్యతిరేకమైన తలంపుల్లోకి వెళ్తున్న వాడిగా మనకు కనబడుతున్నాడు. నిజంగా స్వనీతిని ఆధారం చేసుకున్న వారు అంటే సొంత నిర్ణయాలు చేసి నిజంగా మన పితరుల కాలంలో భక్తి చేసిన వారు అనేక మంది ఎలా నశించిపోయారో మనకు తెలుసు. అనేక మంది మనం చదువుకున్నాము, అనేక మంది ఎలా నష్టపోయారో, ఎలాంటి వ్యాధులకి గురయ్యారో కూడా మనం తెలుసుకో. అలాంటి ఒక వ్యక్తిని మనము ఈ ఉదయ కాలం ఒకసారి బైబిల్లో అలాంటి ఆ వ్యక్తిని ఒకసారి మనం ఒకసారి చదివి మనం నేర్చుకున్నాము, లేదంటే ఒకసారి ఆ వ్యక్తిని మరలా మనం ఒకసారి స్టడీ చేద్దాము. 2 రాజుల గ్రంథము 5:20 తన సొంత చట్టము, తన సొంత నిర్ణయాలు తీసుకుని ఎలాంటి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో కూడా వెళ్ళాడో మనం ఒకసారి లేఖనాలు చదివి తెలుసుకున్నాము. ఎలీషా అంట 5:16 ఎలీషా, యవన సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమి తీసుకున్నానని చెప్పిను, నయమాను నాది ఎంతో బతిమాలినను, అతడు ఒప్పకపోయినను. ఎలీషా, యవన సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పిను, నయమాను అతని ఎంతో బతిమాలినను, అతడు ఒప్పకపోయినను. ఆయన బతిమాలిన నయమాన్ గారు ఎంత బతిమాలిన ఎలీషా గారంట ఒప్పుకోనలేదంట. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరీనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిను, కాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందునని అనుకున్నాడంట. ఈయనేమో కరాఖండిగా వద్దు, నేను తీసుకోను, నేను యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమి తీసుకున్నానని చెప్తే ఎలీషా సేవకుడు గెహజీ అంట తన సొంత ఆలోచనకు ఏమనుకుంటున్నాడంటే, సిరీనుడైన ఈ నియమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి అసలు నా యజమానికి ఎందుకు మనసు లేదు, నేను ఎలాగైనా పరిగెత్తుకుని వెళ్లి అతన్ని కలుసుకుని అతని యొద్ ఏదైనా తీసుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడంట. ఆ ఆలోచన కలిగి ఉండటమే కాదు గాని, ఆ వ్యతిరేకమైన ఆలోచన రావడం మాత్రమే కాదు గాని, వెంటనే ఆలోచన అమలు పరిచేవాడిగా కనబడుతున్నాడు. ఏం చేశాడు? 23 చదువుకుని, అందుకు 22 నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యులు ఇద్దరు యవ్వనుల ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి గనక నీవు వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడన్ను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారుల ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయి రెండింతలుగా తీసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవేగా వారు వెళ్లిపోయి అతని లోపలికి పోయి తన యజమాను ముందు నిలవగా ఎలీషా వారిని చూచి అన్ని తన మనసులో ఉన్న తన సొంత నిర్ణయము ఆలోచన కలిగి ఉండటమే మాత్రమే కాదు గాని తన అమలు చేసి నెమ్మదిగా వచ్చి గహజీ ముందు నిలబడ్డాడంట. అంటే ఏ సొంత నిర్ణయం చేయలేదు, తన స్వనీతిని తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, ఎంత మంచి వ్యక్తిగా నిలబడ్డాడంట. మెట్ల దగ్గర వారు రాగానే అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి గహజీ నీవు ఎచ్చటి నుంచి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదనను. ఏమంటున్నాడంటే అసలు ఎక్కడికి వెళ్ళావు అని ఆ ప్రశ్న అడగగానే ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, అసలు నేను ఎక్కడే ఉంటాను. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు, ఏదైతే చెడ్డ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని అతను గ్రహించుకోవడం కాదు, తను అమలుపరచడం కాదు, అంత అబద్ధం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు గాని తన దైవజనుడికి ఎలా చెప్తున్నాడు అంటే నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ వెళ్ళాను అని ఒకవేళ మన మాటలు అనుకుంటే వటవరిస్తున్నాడు. అంటే నేను ఎక్కడ వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి మనం అంటున్న రీతిలో ఒకవేళ అని ఉండొచ్చాము. అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులను సంపాదించుకుంటూ ఇది నీకు సమయమా అని చెప్పి అడిగారంట. వాటన్నిటిని సంపాదించుకోవడానికి వాటన్నిటిని తీసుకోవడానికి నువ్వు అతను ఎదుర్కొని వెళ్లడానికి ఇవన్నీ పొందుకోవడానికి అది నీకు సమయమా అని కాబట్టి నయమోనునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటిండునని చెప్పగా వాడు మంచువలి తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాడు. ఎంత ఘోరమైన పరిస్థితి కదండి, ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఒక దైవజనుడితో ఉన్నాడు, ఒక దైవజనుడితో సేవకుడుగా ఉంటున్నాడు, సేవకుడు పాత్ర పోషిస్తున్నాడు. ఏదైతే తన దైవజనుడు ఆలోచిస్తున్నాడు లేకపోతే ఎలాంటి భక్తి చేస్తున్నాడు అలాంటి భక్తిని ఇతను కూడా కొనసాగిస్తున్నాడు, కానీ ఏ ఒక్క గుణ లక్షణము ఆయన కంటలేదేమో. ఈ దినాల్లో క్రైస్తవం అని చెప్పుకుంటున్న మన యొక్క మన జీవితాల్లో కూడా అదే పాత్ర మనం పోషిస్తున్నామేమో. దైవజనుడు పక్కడే ఉంటున్నాము, లేదంటే ఒక రోల్ మోడల్ గా కనబడుతున్న ఒక వ్యక్తి దగ్గరే మనం ఉంటున్నాము. ఎలా భక్తి చేస్తున్నాడో, ఎలా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎలా చెప్తున్నారో అవన్నీ వింటున్నాం, నేర్చుకుంటున్నాం, వెళ్తున్నాం, కానీ ఏమాత్రం కూడా మన జీవితాల్లో మనం అమలు పరచుకోలేని వారంగా ఉంటున్నామని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతాం. ఆయన వెంటే ఉంటున్నాడు, ఆయనతోనే ఆయన ఎక్కడ ఏ ప్రార్థన చేస్తున్నారో లేకపోతే తన సేవను ఎలా కొనసాగిస్తున్నారో ప్రతిదీ చూస్తున్న వాడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ తన సొంత నిర్ణయాన్ని బట్టి ఏం చేశాడంటే కుష్ఠరోగం తన సంతటి అంతటికి కూడా అంటుకోవడానికి కారణంగా తనే మారాడు. నిజమేనండి, ఒక వ్యక్తికి తన కుటుంబంలో కానీ తన భక్తి జీవితంలో కానీ బంధువుల మధ్య కానీ లేదంటే ఎలాంటి పరిస్థితిలో అయినా ఒక సమస్య వస్తుందంటే కారణం ఎవరు? ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తుందంటే, లేదంటే ఒక లోపం కలిగి ఉన్నాడంటే, లేదంటే ఒకటి పొందుకోలేకపోతున్నాడు, ఒకటి కోల్పోతున్నాడు, లేకపోతే ఒకటి పొందుకుంటున్నాడు, ఒకటి కలిగి ఉంటున్నాడంటే కారణం తనే. నా సమస్యకు కారణం నేనే. నేనేది పొందుకోవాలన్నా లేదంటే నేను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాలన్నా ప్రతిదానికి కారణం నేనే. నేను అలాంటిది స్వీకరించకపోతే, నేను అలాంటిది అనుమతించకపోతే, నేను వాటి జోలికి వెళ్ళకపోతే అది నా జీవితంలోనికి రాదు. ఏదైతే నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్నానో, నేను నా స్వభావరీత్యా నేను ఏదైతే ఆశిస్తున్నానో అది ఖచ్చితంగా నా జీవితంలో నేను పొందుకుంటాను. అది బాధ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, తొందర అయినా, ఎలాంటి స్థితిగతులైనా, లేదంటే ఏ సంపద అయినా, ఏదైనా సంతోషమైనా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నేను దాన్ని ఆహ్వానించకపోతే, నేను దాని దగ్గరకు వెళ్ళకపోతే అది నా దగ్గరికి రాదు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన సంతటి అంతటికి కూడా ఆ కుష్ఠుని అంటించాడంటండి. ఎంత భయంకరమైన భక్తి జీవితం కదండి. మరొక లక్షణము పరిశీలి యొక్క లక్షణము నేను అని నా స్వభావంలోకి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో కూడా మనం కూడా నేను నా స్వభావం, నేను చేశాను, నేను పొందుకున్నాను, నేను చేస్తే వచ్చింది, నేను 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 అనే స్వభావంలోకి. నిజంగా ప్రభు చిత్తం వల్ల, ఆయన కేవలం ఉచితమైన కృప వల్ల మనం ఈ రీతిగా ఇలాంటి ప్రార్థన చేయడానికి ఉదయకాలు ఇలా స్తుతించడానికి లేదంటే సజీవ లెక్కలో ఉన్నాము అనే మర్మం గుర్తు ఎరగలేదు. మనము ఏం చేస్తున్నామంటే నేను అని నా స్వభావంలోకి మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఏదైతే ప్రభు ఆశిస్తున్నారో వాటిని మనం మన జీవితంలో పొందుకోలేని వారంగా ఒకవేళ ఉంటున్నామేమో. మరొక వ్యతిరేకమైన లక్షణం ఏంటంటే ఇతరులు తీర్పు తీర్చే విధంగా కనిపిస్తున్నాడు అంటండి. మనం ఎవరు అండి ఇతరులు తీర్పు తీర్చడానికి? ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడడానికి మనకే అధికారం ఉంది. మత్తయి సువార్త 7:1 మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటే ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసేయమని చెప్పనేలా? ప్రతిదానికి తీర్పు తీరుస్తాం, ప్రతి చిన్న మాటకి మనం తీర్పు తీరుస్తాం కదా. వాళ్ళట్లా, వీళ్ళెట్లా, తనెట్లా, అతనెట్లా, మన కంటిలోనే పెద్ద దూలాన్ని మనం ఉంచుకుంటాం. అంటే అది మనం తీసుకోవడానికి కూడా మన చేతకాని యొక్క దూలాన్ని మనం ఉంచుకుంటాము. అయితే వాళ్ళు ఉన్న చిన్న నలుసు చాలా చిన్నదే, అదే మనకు కనబడతా ఉంటది. నాకు నేనుగా నేను ఏమన్నా నా భక్తి జీవితంలో నేను తీసుకోవాల్సింది ఏమైనా ఉందా, లేకపోతే నేను అనుసరించకుండా పక్కన పెట్టవలసింది ఏదైనా ఉందా, లేదంటే నేను చేస్తున్న ఈ భక్తికి లేకపోతే నేను అనుసరిస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా ఆ దేవునికి ఆయస్కరమైంది నాలో ఇంకేదైనా ఉందా, నేను తీసివేసుకోవాల్సింది పక్కన పెట్టవలసింది ఇంకా నా జీవితంలో ఏ కోణంలో అయినా నేను కనిపెట్టవలసింది ఉందా అని నా గురించి నేను సెల్ఫ్ గా కనిపెట్టడానికి పోను. ఇతరుల్లో ఉన్న చిన్న నలుసుని ఎంచుతావు, చిన్న నలుసే, చిన్నది, చాలా చిన్నది. ఎలా ఎంచుతామంటే దాన్ని మనం మనమే దూలంగా అనుకుంటాం, కానీ మన కంట్లోనే దూలం ఉంది. మన ప్రవర్తన తీరే బాగాలి, మన నడవడికే బాగాలి, మన చూపు, మన మాట, మన క్రియలు, మన తలంపులు మొత్తం కూడా రివర్స్ గా ఉన్నప్పటికీ కూడా అసలు ఆ వారి ధర్మశాస్త్రాన్ని అనుసరించంట ఈ లోకయుక్తమైన ఆ పితలు పాటించిన వంశ పారంపర్య ఆచారాలు పాటిస్తూ ఉన్న వారి ఆచారాలు కూడా మనం పాటిస్తున్న క్రమంలో ముందుండి మనం ఏం చేస్తామంటే తను ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది, తను తిను అని చెప్పుకుని మనం తీర్పు తీర్చే స్థితిలో ముందుంటున్నాం. కాబట్టి అసలు మీకు తీర్పు తీర్చే ఆ అధికారం ఎవరిచ్చారు? మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు తీర్పు చొప్పున మిమ్మల్ని కూర్చి కూడా తీర్పు తీర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ. నిజమండి, మనం ఏ కొలతతో కొలుస్తామో అట్టి కొలతనే మనం కలిగి ఉంటాం. మనం ఏది విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. నిజమండి, ఏ పంట మనం మామిడి విత్తనం వేసి మనం దాన్ని ఇంకొక పంట మనకి ఆ విత్తనం నుంచి రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు విత్తే విత్తనమే ఒక విత్తనమైతే నువ్వు చెడు విత్తనం ఇచ్చి ఆ చెడు ఫలాలే ఆ చెడు విత్తనమే వ్యాపిస్తుంది, కానీ అది మంచి ఫలం ఎలా వస్తుంది? మనం మంచి విత్తనం విత్తితే మంచి ఫలాలు మనం కోసుకుందాం. ఏదైతే చెడు విత్తనం, ఏదైతే తీర్పు తీర్చే ఆ చెడు విత్తనాన్ని కలిగి ఉండి మనం అదే మనం కనబరుస్తాము, ఖచ్చితంగా ఆ పంటనే కోస్తాం. చెడ్డ మాటలు పలుకుతాం ఒకరి గురించి, అదే పంట మనం. నిజమండి, ఇతవరకైతే మన పితృల కాలం భక్తి చేసిన వారి కంట ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది వచ్చేదంట ఎప్పటికో వచ్చేదంట, అప్పుడు అనుకునే వాళ్ళంట మీ పితృల పాపం, మీ పితృల దోషం, లేకపోతే మీ అమ్మ అలా ఉందేమో, మీ నాన్న అలా ఉన్నారు, మీ తాత ముత్తాతలు అలా భక్తిని కొనసాగించారు, అది నీకు వచ్చింది. ఇప్పుడు అలా కాదండి, వెంటనే మన అవిధేతకి మన తొందరపాటుకి ఏదైనా కూడా మన అననుకూలమైన ప్రతి పరిస్థితికి కూడా మనం ఇప్పుడే చూస్తాం ఫలం, ఇప్పుడే చూస్తామండి. ఏ ఫలమైతే, ఏదైతే మనం తీర్పు తీర్చే స్థితిలో ముందుంటూ ఇతరులకి మనం చెప్పాలని ఉద్దేశం కలిగి మనం ఉంటామో, మనల్ని మనం సరి చేసుకోలేని స్థితిలో ఉంటామో, ఖచ్చితంగా ఆ యొక్క వ్యతిరేకమైన లక్షణాన్ని అంట అతను కలిగి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, తనకున్న హోదాను బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి చాలా అతిశయించాడంట. ప్రభువును మనం అతిశయించాలండి. యిర్మీయా 9:24 అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే ఆయన గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించవాడినని యెహోవా ఇచ్చున్నాడు. దేనికని మన అతిశయము, దేని చూసి మనకు అతిశయం? ఈ పరిసయుడు కూడా ఎంత నేను అన్ని వేస్తున్నాను కదా ప్రతిది వేస్తున్నాను అసలు నేను అని చెప్పి అతిశయించాడంట. ఆ అతిశయం ఏం చేస్తుందంటే మనం కృంగిపోవడానికి మనం పడిపోవడానికి ఆ అతిశయమే కారణమవుతుందేమో. అంత మాత్రమే కాదు గర్వించే స్థితిలో ఉన్నాడంట. ఒక గర్వం కలిగిన వ్యక్తిగా ఈ పరిసయుడు గారు మనకు కనిపిస్తున్నారు. సామెతలు 16:18 త్వరగా ముగిస్తానండి. సామెతలు 16:18 నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచు. అది మన నాశనానికి ఏనంటండి, ఆ గర్వం యొక్క ఆ గర్వ స్వభావం ఏంటంటే నాశనానికేనంట. అంత మాత్రమే కాదు ఈ పరిస్థితి ఏం చెప్తున్నారంటే వారానికి 2 వారాలు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి తనలో తాను హెచ్చించుకున్నాడంట. తన సన్నిహితిని ఆధారం చేసుకున్నాడు. నేను నా అనే స్వభావంలోకి వెళ్ళాడు. ఇతరులను తీర్పు తీర్చే స్థితిలో ముందున్నాడు. తనకున్న హోదాను బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి, తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయించాడు. అంత మాత్రమే కాదు గర్వం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు ఆత్మీయ స్థితిలో కూడా హెచ్చుగా ఆలోచనలు ఇతరులు సాక్ష్యం చెప్పాలండి మనల్ని చూసి. అబ్బా వీరిలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారందరికంటే గొప్ప, ఈయన సేవించే దేవుడే గొప్ప దేవుడు. నిజమేనండి, తనను చూస్తే ఆ సహోదరుని చూస్తే అబ్బా ఎంత నేర్చుకోవచ్చండి. తను ఉన్న విధానము తను ఉన్న తీరు నిజంగా అండి నేను నేర్చుకోవడానికి నా జీవితంలో అబ్బో తనేనండి మాదిరి. మన పితరుల కాలంలో మనం భక్తి చేసిన పితరులు లేదంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనకు ఒక మాదిరి విడిచిపెట్టారండి. అట్టి మాదిరిని కలిగిన మనం కూడా ఇతరులకు మనం మాదిరి విడిచిపెట్టాలంట. అంటే మన మాదిరిని బట్టి మన తర్వాత తరం వారు నేర్చుకుంటారంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా మాదిరి విడిచిపెట్టి వెళ్లారో అట్టి మాదిరిని కలిగి ఉన్న మనము మన తర్వాత తరానికి లేదంటే మన పక్కనున్న వారికి, మన బంధువులకి, మన రక్త సంబంధికులకి, మన తోటి సహవాస సంఘ సభ్యులకి మనమే మాదిరి అంట. నీ క్రియలు లేకుండా నువ్వు క్రియలు చూపించకుండా ఏదో చెబుదాము లేదంటే ఏదో చేద్దామని మనం ఏదైతే ఆలోచన కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం పడిపోయే స్థితిలో, అంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం తగ్గించుకోలేని స్థితిలో ఉంటాము. ఈ పరిసయుడు గారికి ఉన్న ఆ ప్రతి వ్యతిరేకమైన లక్షణం కూడా మనం కూడా కలిగి ఉన్న వారమే. మరొక వ్యక్తిని చూసుకుందామండి. లూకాసువార్త 18:13 ఐటి శంకరి దేవరంగా నిలుచుండి ఆకాశ వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్మ కొట్టుకొనుచు, దేవా పాపి నేను నన్ను కరుణించమని పలికింది. మరొక వ్యక్తి మనకు కనబడుతున్నారండి. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు మనస్తత్వం, ఎంత విరిగి నలిగిన హృదయం. అసలు ఒకరి గురించి మనకి ఎందుకండి, ఒకరి గురించి ఆలోచన ఎందుకు, ఒకరి గురించి ఒకరి ఆ తీర్పు తీర్చడం ఎందుకు, అసలు అవన్నీ కూడా ఒక వ్యక్తి గురించి. మన ప్రభు పాదశ్రమలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి గురించి ఎందుకు ప్రభువా, నాలో ఇంకేమైనా విధేత ఉందా ప్రభువా, ఇంకా నేను మార్చబడని ఏదైనా కోణం ఉందా ప్రభువా, ఇంకా నేను ఏ రీతిగా మార్చబడాలి ప్రభువా, ఇంకా నా జీవితంలో ఇంకా తగ్గింపు మనసు లేదేమో ప్రభు, దేనతో హృదయం నాకు లేదేమో ప్రభు, అయ్యా పాపి నేను నన్ను కరుణించవా ప్రభువా. ఆయన కంటే దూరంగా నిల్చున్నాడంటే ఈ పరిసయుడు గారు ఎలా వచ్చారంటే నిజంగా ఒక దాంభికంగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని కలిగి ఉన్నాడని ఆయన అతిశయిస్తున్నాడు కదా. ఆ అతిశయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా ధైర్యంగా ముందుకు వచ్చేసి ఒకవేళ ప్రార్థన చేయండొచ్చు. మరి ఈ శంకరి గారైతే అసలు నుంచోడానికి కూడా ధైర్యం చాలట్లేదంటండి. ఆకాశం అయిపోయిన కన్నులెత్తటికైనను ధైర్యం చాలక రొమ్మ కొట్టుకొనొచ్చు, దేవా పాపి నేను నన్ను కరుణించమని పలికాను. యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టి కంటండి, మిమ్మల్ని మీరు తగ్గించుకునండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. ఈ పరిసయుడు ఎవరి దగ్గర తను హెచ్చించుకుంటున్నాడు తెలుసా అండి, ఏ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చో నేను ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు, అసలు ఆ చోరుల వలే, ఆ అన్యాస్తుల వలే, ఆ దొంగల వలే, ఆ వ్యభిచారుల వలే నేను లేనంటే నిజంగా వ్యక్తిగత మనుషులం కాబట్టి మనం ఏం చేస్తామంటే నిజమే కదా ఆ పరిసయుడు వలే మనం నేర్చుకోవాలబ్బా నిజమే ఆయనకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయో. నిజంగా అన్యాయం చేయడంట ఆయన, అసలు చోరు చేయడంట ఆయనకున్న అన్ని మంచి లక్షణాలంట. అంత మాత్రమే దేవునికి అబ్బా తనంట ఉపవాసం ఉంటారంట, దశమ భాగం అంతా కూడా ఆయన ఇచ్చేస్తాడని ఒకవేళ మనం అనుకుని ఉండొచ్చు. ఈయన చెప్పేది ఎవరి దగ్గర చెప్తుంది, ఎవరి దగ్గర హెచ్చించుకుంటున్నాడంటే ప్రభు దృష్టిలో ఆయన హెచ్చించుకుంటున్నాడంట. యాకోబు రాసిన పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. మనం ప్రభు దృష్టిలో తగ్గించుకోకపోతే మనుషుల దగ్గర మనం ఏం తగ్గించుకుంటామండి? ప్రభు దగ్గరే నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నేను అలా కలిగి ఉన్నాను, వాటన్నిటి నేను పొందుకున్నాను ఉన్నాను, నేను ఎలా మీకు చేస్తున్నానో తెలియదు అని ప్రశ్న వేసే మనము మనం ఎలా తగ్గించుకుంటామండి ఇతరుల దగ్గర? ఈ శంకర్ గారు అయితే తన ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనం నేర్చుకోవడానికి ఆ పాఠాలు ఏం నేర్పుతున్నారంటే, దీనత్వం కలిగి ఒకవేళ ఆయన ఒక దీనత్వాన్ని మనకు నేర్పుతున్నారేమో, తగ్గింపు మనసు మనకు నేర్పుతున్నారేమో, విరిగి నలిగిన హృదయాన్ని మనకు నేర్పుతున్నారు. విరిగి నలిగిన హృదయమే కదండి ఆయనకి ఇష్టమైంది. ప్రభా ఇంకా నాలో ఏమైనా ఉందేమో ప్రభా, నేను ఇంకా మార్చబడ్డానికి ఇంకేదైనా కోణం అసలు సరిలేదేమో ప్రభా, నేను ఎక్కడైనా ఇంకా నా జీవితంలో అదే అవిధేత కలిగి భక్తి చేస్తున్నానేమో ప్రభా, నేను సేవిస్తున్న ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా ఒకవేళ నేను సేవించిన దేవుడు ఏమై ఉన్నాడో గ్రహింపలేకుండా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నానేమో ప్రభా, నా భక్తిలో నాకంటూ నేను ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిని అని గ్రహింపలేకుండా నా విశ్వాస జీవితంలో నా చిత్తం కాదు ప్రభా, మీ చిత్తమేనయ్యా, ప్రతిదానికి మీ చిత్తమేని, నేను దైవ సంబంధిని అని ఆగ్రహింపలేకుండా నేను నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నిజమే మన భక్తి జీవితాన్ని మనం వేరే చూసుకున్నాం అదే కాలం, పరిసేడు వలె హెచ్చించుకునే స్థితిలో ఉంటున్నామా, శంకర వలె ఇంకా ఏమన్నా ఉందేమో ప్రభు, పాసన పెట్టి వాటన్నిటిని ప్రభు మీరు తీసివేయండి ప్రభా, ఇంకా సరి చేసుకోవాల్సింది ఇంకా నాలో ఏదైనా ఉందేమో ప్రభా. మనం ఏమనుకుంటామంటే అన్ని విషయాలు నేనే కరెక్ట్, అసలు నాలో ఎంత కూడా ఏం ఎటు తీయడానికే లేదు అనుకుంటాం, కానీ ఏదో ఒక కారణం మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ పరిపూర్ణతలోకి రాలేని మన ఆ పరిస్థితి నిజం అదే కారణంగా మారుతుందేమో, పొందుకోలేకపోవడానికి, జీవితంలో ప్రార్థన జీవితంలో కొనసాగడానికి, అనేక మందికి కనపరచడానికి, అనేక మందికి నేనే ఒక సాక్షిగా నిలబడటానికి, లేకపోతే నన్ను మాదిరిని పెట్టి ఇతరులు నడుచుకోవడానికి కలిగి ఉండిపోవడానికి కారణం అదే అవుతుందేమో, ఆ చిన్నదే అవుతుందేమో. పరిసయ్యుడి విషయంలో ఒక మాట చదువుకుందామండి, పరిసయ్యుడి విషయంలో ఒక మాట చదువుకుందాం. యాకోబు రాష్ట్ర పత్రిక 2:9-10 యాకోబు రాష్ట్ర ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల విషయంలో గైకుని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్ని చిన్న చేస్తున్నాను ఏంటి, లేకపోతే నేను ఎదుర్కొంటున్నానా ఏంటి, లేకపోతే దీనివల్ల ఏమైనా తప్ప ఏంటి అని ఏదైతే ఆ చిన్న విషయంలోనే మనం ఆలోచన కలిగి ఉంటాం. అదే దేవునికి ఇష్టమైందంటండి, దాని విషయంలోనే మనం అపరాధిగాంచబడతామంట. ఇంకా అంతకంటే ఘోరమైన పరిస్థితి మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఉందంటారా? చిన్నదే. ఆయన ఏం చేశాడంటే అన్ని విషయంలో 100% చేస్తున్నాడండి. అని ఆ పరిసేడు గారు ఎలా ఉన్నారంటే, ప్రతిదీ కూడా చక్క అన్ని కూడా చేసేవారికి కనబడుతున్నారు. ఎలాంటిది కూడా తనకి ఏ మాలిన్యం తనలో లేదని మనకు కనబడుతున్నాడు. కానీ ఒక్క విషయంలో తప్పిపోయాడు. తను తానంట హెచ్చించుకున్నాడంట, ప్రభు దగ్గరే హెచ్చించుకున్నాడంట. ఒకే ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఒక్క ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతే, ఒక్క ఆజ్ఞ విషయంలో మన భక్తి జీవితాన్ని మనం చూపించకపోతే, ఒక్కటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. చిన్నదే అది. ఈ లోక మాలిన్యము, ఈ లోకయుక్తమైన ఆచార భక్తిలో కొనసాగుతున్నాం మనం. ఆ చిన్నదాన్ని తీసేసుకోకుండా మన భక్తిని మనం ఎలా కొనసాగిస్తామండి? నేను సేవించున్న దేవుడు గొప్ప దేవుడు అని ఇతరులకు మనం ఎలా మన భక్తిని మనం కనబరుస్తాం? నీలో ఉన్నది నాలో ఉన్నది నేను తీసుకోలేకుండా, నేనే ఇతరులకు మాదిరిగా లేకుండా, ఆ చిన్నదాన్ని నా హృదయంలో ఉంచుకుని, ఆ చిన్నదానికి ఇతరులు కనబరిచే విధంగా నేను కనబడుతూ, అయ్యో నేను దేవుని కలిగి ఉన్నాను, నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు, సమస్తాన్ని సృజించి నాయనే అని ఎలా ఎలిగితే నేను చెప్తాను? ఆ చిన్నదాన్ని నా హృదయంలోంచి, నా ఆలోచనలోంచి, నా తలంపులోంచి నేను తీసుకోకుండా నేను ఎలా చెప్తాను ఇతరులకి? నేనే నాలోంచి నా స్వభావరీత్యా నాలో నేనే తీసుకోకుండా ఇతరులకు నేను ఎలా మాదిరిగా నిలబడతాను? చిన్న ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడంట అండి. ఆ ఆజ్ఞ విషయంలో అపరాధి అయ్యాడంట. చిన్నదే, చాలా చిన్నదే. నిజమేనండి, ఈ ప్రస్తుత దినాల్లో మనం కూడా మన క్రియలు మనం ఎలా ఉంటున్నామంటే, నిజమే క్రియలు ఉన్నాయని చెప్పి మనం కనబరుస్తున్నాం, కానీ క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్తేనంటే వారికి ఏం ప్రయోజనం? అసలు క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినప్పుడు అతనికి ఏం ప్రయోజనం ఉండండి? అసలు నేను చేస్తున్నాను, నేను చెందుతున్నాను, లేకపోతే నేను చదువుతున్నాను, లేకపోతే నేను ప్రసంగిస్తున్నానని చెప్తే నాలో ఉన్నది ఆ ఒక్కటి నేను తీసుకోకుండా నేను ఇతరులకు ఎలా చెప్పగలుగుతాను? చిన్నదే, ఒకవేళ నా మార్తీరు బాగాలేదేమో, నేను మార్చుకోవాలి. నేను నడవడికి ఏమైనా బాగాలేదేమో, నేను మార్చుకోవాలి. ఒకవేళ వేటి వేటి విషయంలో తప్పిపోతున్నాను, వేటి వేటి విషయంలో అసలు దేవునికి అవిధేత కలిగి ఉంటున్నాను, నేను సరిచేసుకోకపోతే, నేను సరిచేయబడకపోతే, ఏ కోణంలో అయినా ప్రభువా ఇంకా మీకు ఆయాస్కరంగా ఉన్నానేమో ప్రభువా, నా జీవితాన్ని మీకు నేను మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాను ప్రభువా. ఇంకా నేను సరిచేయబడిన కోణం ఏమైనా నాలో ఉందేమో ప్రభువా, తను తీసివేయరా ప్రభువా. నా సొనితిని ఆధారం చేసుకుంటూ నా సొంత నిర్ణయాలు చేస్తున్నా సార్, నా సొంత చిత్తానికి నేను లోబడుతూ
వాయిస్ మరలా కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వండి అక్క, అంతే.
తమ్ముడు నా వాయిస్ వస్తుందమ్మా? థ్యాంక్స్ అమ్మా, ముగించుకుందామండి. మరి ఏ పరిస్థితుల్లో ఇంకా దేవునికి మరి ఆయస్కరంగా మనం జీవిస్తున్నాము, ఏ చిన్న చిన్న విషయాలు మనం తప్పిపోతూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము, ఎందుకంటే ఆ చిన్న విషయాన్ని కూడా మనం ఇంకనూ గ్రహించుకోలేకుండా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే మనలో ఉన్న మన దేవుడు అంట వారు చూడలేరంటండి, ఇతరుల సాక్ష్యం చెప్పాలంటండి. ఏదైతే చివరిగా నేను ఒక మాట చదివి మీకు తెలియపరుస్తానండి. పరిసయ్యుడు ప్రార్థన చేశారు, శంకరుడు ప్రార్థన చేశారు, అయితే ప్రభు దృష్టికి ఎవరు యోగ్యతగా కనపడ్డారంటే, చిన్న మాట చదువుకుందాం. లూకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లినని మీతో చెప్పుచున్నాను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. అతని కంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లినని మీతో చెప్పచ్చు. ఎవరు నీతి మంత్రిగా కనిపించారండి దేవునికి? అన్ని కలిగి ఉండి, అన్ని కూడా కలిగి ఉండి, చిన్న ఆజ్ఞ విషయంలో చిన్న విషయంలో తప్పిపోయినా పరిసయ్యుడు కనిపించారా? లేదంటే అయ్యో నేను పాపిన ప్రభువా, ఇంకా నాలో ఏమైనా ఉందా ప్రభువా, నేను సరి చేసుకోవాల్సింది, నేను మార్చుకోవాల్సింది, నా జీవితానికి ఇతరులు కనబరచ నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను, నేను ఇతరులకి మాదిరిగా చూపించడానికి, నాలో ఉన్న దేవుని నేను చూపించడానికి, నేను కలిగి ఉన్న దాన్ని నేను గట్టిగా పట్టుకోవడానికి, ఇంకా ఏదైనా నా హృదయంలో, నా ఆలోచనలు, నా తలంపుల్లో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో ఇంకా ఏదైనా ఉందా ప్రభు అని ప్రభు పాదాల వద్ద ఆ పాపాన్ని ఒప్పుకున్నాడంట. రొమ్ము కొట్టుకోవచ్చు, ఏంటంటే అసలు ప్రభు అని పిలవడానికి కూడా ధైర్యం చాలక. నిజమండి, ఈ దినాలలో అట్టి ప్రార్థన ప్రభు మన నుంచి కోరుతున్నారేమో. వేటిని కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించడం కాదండి, ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి కూడా ప్రభు మారుస్తారు. మనం ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి కూడా మారిపోతుంది. ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకుంటే ప్రతి పరిస్థితులు ఆయన చాలిన దేవుడు కాబట్టి, ఎలాంటి అననుకూలమైన పరిస్థితులైనా కూడా, ఎలాంటి అబ్బందికరించే స్థితిగతులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ప్రభు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి ఇస్తున్నప్పుడు మనకేంటండి ఇంకా భయం? ఆ చిన్న విషయంలో ఎందుకు తప్పిపోవాలి? ఎందుకు చిన్న విషయంలో మన భక్తి జీవితాన్ని మనం నష్టపరుచుకోవాలి? ఎందుకు ఇతరుల మాదిరిగా మనం కనిపించుకోకుండా, ఆ చిన్నదే, చాలా చిన్నదే, ఆ చిన్న విషయంలో ఎందుకు మనం మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోవాలి? ప్రభు ఎవరి కాలం మనతో మాట్లాడుతున్నారు. నిజమే ప్రభు వద్ద మనం ఎలా ఉంటున్నాం, ఎలా మనం ఇతరులకు మనం ఎలా కనబడుతున్నాం. పైకి భక్తి పనులు మనం చెప్పుకుంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేని వారంగా ఒకవేళ ఉంటున్నాము, పైకి భక్తి పనులు అని ఎంతో నటించవచ్చండి, కానీ నా హృదయంలో మన హృదయంలో నిజమైన పశ్చాత్తాప హృదయం మనకు లేకపోతే, విరిగి నలిగిన హృదయం మనకు లేకపోతే, ప్రభు మహా గొప్ప కృపను బట్టి ఈ ఎస్హెచ్జే మనకేం నేర్పుతుందంటే, ప్రతిరోజు కూడా ఒప్పుకోలు ప్రార్థన మనం చేసుకుంటున్నాం. ఆ ఒప్పుకోలు ప్రార్థన ఇతరులు సరి చేయడానికి, లేదా ఇతరులకు చెప్పడానికి కాదు, కమాండ్ చేయడానికి, లేకపోతే డిమాండ్ చేయడానికి కాదు, కానీ నాకు నేనుగా ఇంకా ఏమైనా సరి చేసుకోవాలేమో, నాకు నేనుగా ఇంకా నా జీవితాన్ని నేను కట్టుకోవాలేమో, నాకు నేనేనండి ఇతరులకు నేను బోధించడానికి నేను మాదిరిగా లేకుండా నేను ఎలా చెప్తాను, పలాన సహోదరుడు ఎలా ఉన్నాడండి, కానీ ఆ కానీలోనే మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పడగొట్టుకున్నాం. మన ప్రభువును మనం అక్కడ కనపరచలేని పరిస్థితి ఎక్కడుందంటే ఆ కాని అనే విషయంలో. ఒక వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు, సంబోధిస్తున్నప్పుడు ఏం చెప్తారంటే, తనున్నా చూడండి పలాన సుజాత కిరణి ఏంటండి, కానీ ఆ కాని విషయంలో నేను ఎక్కడ ఏం కోల్పోయానంటే నా సాక్ష్యాన్ని నేను కోల్పోయాను. ఆ కాని అనే చోట నా సాక్ష్యం నేను కోల్పోయానండి. అసలు నేను సేవించిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను కనపరచుకున్నా, ఆ చిన్న విషయంలో నా సాక్ష్యం నేను కోల్పోయినప్పుడు నేనేం భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానండి, నా ప్రభుని నేను ఇతరులకు ఎలా కనపరుస్తానండి. నిజమే ఏది కాలం మన ప్రభుని మన భక్తి జీవితాన్ని ఒకసారి బేరీజ్ వేసుకున్నామా, ఇంకా ఏదైనా ఆయస్కరమైన ఏదైనా ఉందేమో. పరిసేడు గారు ఒక పాఠాన్ని మనకు నేర్పారు, శంకర్ గారు మనకు ఒక పాఠాన్ని నేర్పారు, అన్ని కలిగి ఉన్నాము నచ్చయిస్తూ ఏది పొందుకోలేకపోయామో, ఏటి విషయంలో మనం వెనకబడి ఉన్నాము సరి చేసుకున్నాము. శంకర వాళ్ళే మనం ఎలా ప్రార్థన చేయాలో, ఇటు భారభరితమైన హృదయాలతో ఒక మాట చదువుకుంటాం కదండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనం ఏం చదువుతామంటే, రహస్యంగా చూస్తున్న మన తండ్రి కంట రహస్యంగా మన అవసరాలు చెప్పాలంట. బహిరంగంగా సంత వీధుల్లో అగ్రపీఠాలను కోరుకుంటూ అనేక మంది కనబడుతున్నారని చెప్పి మనం ఈ కాన్ఫరెన్స్ లో ఎలిగితే మనం ప్రార్థన చేయడం కాదు, కానీ వ్యక్తిగతంగా నాలో ఇంకేమైనా ఉందా ప్రభా, నేను సరి చేసుకున్నాక నేను ఇతరులకు చెప్తాను ప్రభు అని, ఎప్పుడైతే నాకు నేనుగా సెట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా ప్రభువేనని మనకు మార్గాన్ని ఇస్తారు. ఏ వ్యక్తి మనం మార్చలేడు, ఏ వ్యక్తి మన హృదయాన్ని మన తలంపును మన ఆలోచనల్ని మార్చలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకి గొప్ప ద్వారాన్ని ఇస్తారు, గొప్ప మార్గాన్ని ఇస్తారు. గొప్ప పరిస్థితుల్లోకి, అంటే ఏ అనానుకూలమైన పరిస్థితుల్లో నుంచి అయినా విడుదల పొందడానికి ప్రభువే గొప్ప మార్గాన్ని మనకి అనుగ్రహిస్తారు. మొట్టమొదటి మనం చేయవలసింది ఇంకా మళ్ళీ తగ్గించుకునేది ఏమైనా ఉందా, ఇంకా నైన్యాలో ఏమైనా సరి చేసుకోవాలి ప్రభు అని ఉదయ కాలం మనం సరి చేసుకున్నట్లయితే, నిజంగా ఏ రీతిగా నీతిమంతుడని ఆ శంకరి గారు ఎంచబడ్డారో అట్టి నీతిమంతుల లిస్టులో మనం కూడా ప్రభుకి, అంటే ఏ మనుషులు పలాన వ్యక్తి అలా ఇలా అని చెప్తే అది మనకు ఘనత కాదు, కానీ ప్రభువే మన కొరకు సాక్ష్యం ఇచ్చే రీతిగా మన భక్తి జీవితాన్ని కొనసాగదాము. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె అందరికీ ఉన్నాయి.